ఎంత మహాపండితుడైనా కూర్చోబెట్టానండి, పుణ్యఫలంగానే అలాగే ఉన్నాను అనలేడు. పాపఫలంగా అతడి దుఃఖాలు అతడికి ఉన్నాయి, లేకపోతే ఇదే ఈ లోకంలో తిరగడు. నమ శోభ్యాయచ, శోభ్యాయచ అంటే పాప పుణ్య మిశ్రితమైన భూలోకంలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మే. అలాగే క్షేమ్యాయచ స్వర్గాది లోకాల్లో ఆయన అంతర్యామి, యామ్యాయచ యమలోకంలో కూడా ఆయన అంతర్యామి. ఏ లోకానికి వెళ్ళినా ఆయన ఉంటాడు. అందుకే అన్నమయ్య అంటాడు, ఏ లోకంలో ఉన్నా పర్వాలేదు, అన్ని లోకాలు నువ్వేనే, జ్ఞానం ఉన్నవాడికి వాడు ఏ లోకంలో ఉండడు నీలో ఉంటాడని చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన ఇదే. చరాచరాత్మక తనుజ్జానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటారు శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ ఆ ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ఏమవుతుందంటే నేను ఉపాధిలో ఉన్నాను అని గర్వం పోతుంది. ప్రతి ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఏ మర్యాదతో ఎలా చూడాలో అది తెలుస్తుంది. అది విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. విద్యావినీ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విభూతి యోగం బాగా అర్థమైతే విశ్వరూప సందర్శనం అర్థమవుతుంది. ఆ విభూతి యోగం విశ్వరూప సందర్శనం రెండూ తెలిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగములే రుద్రనమకం, మరొకటి కాదు. అయితే విభూతి యోగంలో ఏముంటుందంటే ప్రతిదానిలో గొప్ప వస్తువు నేనే అని చెప్తాడు ఆయన. అలా కాకుండా కనబడే ప్రతిదానిలో గొప్ప వస్తువైన పరంజ్యోతి నేనే అని చెప్తాడు రుద్రంలో. అంతే తేడా. ప్రతి దాంట్లో పరమాత్మను చూడడం తెలివి ఏమిటో చక్కగా చెప్తుంది మనకు రుద్రం. ఆ తెలిసిన తర్వాత అంతటా శివుడున్నాడని తెలిసాక, సుఖం దుఃఖం కూడా ఆయనే ఇస్తున్నాడని తెలిసాక, ఆయన పాదాలు పట్టుకున్నాక సుఖం దుఃఖం కూడా ఆనందంగా మారిపోతాయి, శివంగా మారిపోతాయి. శివం అంటే మంగళకరం, కళ్యాణకరం. కనుక రుద్రం చదివితే సుఖాలు దుఃఖాలు కూడా అవసరమైతే అని దుఃఖం తీసి సుఖమిస్తాడు, అవసరమైతే దుఃఖం కూడా అనుభవింపజేస్తాడు. కానీ నీకు ఆ దుఃఖాన్ని సుఖాన్ని కూడా సాక్షి రూపంగా చూడగలిగే జ్ఞానాన్నిచ్చి అంటకుండా చేస్తాడు. అది రుద్రం యొక్క ప్రయోజనం. ఈ రహస్యాన్ని చెప్పాడు ధూర్జటి. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యభాషణోల్లాసికిన్. ఆ భావమే రుద్రం అంటే. వజ్రాయుధం ప్రయోగించినా పూలమాల అయిపోతుంది అయ్యా భక్తుడి మీద. అంటే వజ్రాయుధం ఘోరమైతే పూలమాల అఘోరం. వాడిని అగ్నిలో పడేసినా నీరైపోతుంది, వాడికి విషమిచ్చినా అమృతం అయిపోతుంది. విషం ఘోరం, అమృతం అఘోరం, నిప్పు ఘోరం, నేలేమో అఘోరం. కానీ నీ భక్తుడికి అన్నీ అఘోరములే, అన్నీ శివమే చేస్తావు. అందుకే ఘోరంగా కనబడిన ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అఘోరుడైపోతాడు. అదే మొదటిగా అఘోర అపాప కాశిని ఆ మంత్రంలో అక్కడే వేదాంతం అంతా చెప్తున్నాడు. పైగా ఆ చెప్పే విధానంలో ఏంటంటే యమలోకం అంతా ఫుల్ అయ్యేటట్టు చేస్తూ వీళ్ళకి చేతికి నిండా పని పెడతాడు. ఎవడైనా కంపెనీ పెట్టుకుంటే అది కంపెనీ డెవలప్ అవడం కోసం ఏజెంట్లు ఎలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ యముడికి కూడా ఏజెంట్స్ ఉన్నట్ట. వాళ్ళని పిలిచి సమావేశం పెట్టేట. పురాణం ఇలా కథగా చెప్పకపోతే మనకు జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఇలాగే కూర్చోబెట్టి గోగ్న అంటే ఇంద్రియ భ్రాంతిని పోగొట్టువాడు, దేహాత్మ భ్రాంతిని పోగొట్టువాడు అని ఉపనిషత్తులే చెప్తే మనకి ఈయన 12.5 అన్నారు గనక అంతవరకు చెప్తాడేమో అని భయం కూడా కలుగుతుంది మనకి. కానీ పురాణం ఎంత అందంగా చెప్పింది చూడండి. అందుకే పురాణం అంత గొప్పది. అది చేసిన పని ఎవరూ చేయలేరు. మొత్తానికి యమలోకం ఖాళీగా అయినప్పుడు యముడు ఏజెంట్లు పిలిచాడు. ఆ ఏజెంట్లు ఎవరు అంటే పాపరూప రోగరూప దేవతలట. వీళ్ళు యమలోకాన్ని ఫుల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ పాపాలు మానవులు చేస్తే ఆ పాప రూపంలో పీడిస్తూ ఉంటారు రోగాలు. వీళ్ళు కూడా దేవతలేట. దేవతలు కాకపోతే బాధించే శక్తి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ దేవతలు రాకుండా ఉంటే మంచిది, కానీ వద్దన్నా వస్తారు. ఎవడు సృష్టిలో దుఃఖం కావాలనుకోడు, అయినా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఏ రోగ రూపంలోనూ వస్తుంది. ఆ రోగరూప దేవతలు ఉంటారు. రోగరూప దేవతలు ఉంటారనడానికి పూతన అని ఒక పేరుంది. అది ఒక రోగరూప దేవత. అది పూతన ఒక రోగం, అది దానికి అధిదేవత. అది ఇలా ప్రధానికి దేవతలు ఉంటూ ఉంటారు. అది పెద్ద విజ్ఞానం. అది ఇలాంటి రోగరూప దేవతలు పాపరూప దేవతల సమావేశంలో మాట చెప్పేట. నువ్వు చెప్పినట్టు యమలోకం నింపాలని మాకు ఉంది. పాపం చేసే సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేయిస్తారు వాళ్ళు వెళ్ళి. అది అందుకని ఎవరో వాళ్ళ పుణ్యాత్ముల దగ్గరికి వెళ్ళి చేయరు. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకే అది వస్తుంది. చూడండి, కొన్ని వాతావరణాల్లో క్రిమికీటకాలు వస్తాయి. ఆ వాతావరణం ఉంది కనుక క్రిమికీటకాలు వచ్చాయి. అలాగే పాప సంస్కారం ఉన్నవాళ్ళకే పాపం చేసి బుద్ధి పుడుతుంది, దానివల్ల రోగాలు బాధలు అన్ని అనుభవిస్తారు. తెలుసుకోండి. కనుక ఆ సంస్కారం ఉన్నవాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, అయినా మీరు వెళ్ళి వాళ్ళ చేత పాపాలు చేయించట్లేదు, వాళ్ళకి రోగాలు ఇవ్వట్లేదు, నా యమలోకం నింపట్లేదు అన్నట్టు. అక్కడ కంప్లైంట్ అది. నిజమేనయ్యా, వాళ్ళకి పాపరూప సంస్కారములు ఉన్నాయి, కానీ మేము వెళ్లే లోపలే వాళ్ళ పాపరూప సంస్కారాలని తీసేస్తున్నారు, అక్కడ క్లెన్సింగ్ చేసేస్తున్నారు, ఆ సంస్కారం లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. ఏమిటయ్యా, ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తాం మేము ఏ నగరంలోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా పర్టికులర్ గా ఈ భారతదేశంలో ఉందే ప్రతి వాడు ప్రతి ఊళ్ళో రుద్ర నమకాన్ని చదువుకుంటున్నారు, శివారాధన చేస్తున్నారు, కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం అన్నట్టు. వాళ్ళ పాప సంస్కారాలు పోతున్నాయి, దాంతో పోయిన వాడి దగ్గరికి మేము ఎలా వెళతాం? మాకు ఆ హక్కు లేదు. అంటే పాపాలకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయట. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపరూప సంస్కారాన్ని పోగొట్టుకుంటున్నారో అది పెద్ద ప్రాయశ్చిత్తం, అంతకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనుక రుద్రారాధన చేసిన వాడిని పాపంకు రోగము రెండు బాధించవు. కనుక మేము బాధించలేకపోతున్నామయ్యా అంటే ఇలా అయితే లాభం లేదు, పదంటే మనందరం కట్ట కట్టుకుని వెళదాం, అవసరమైతే ధర్నా చేద్దామని బయలుదేరేట ఏముడు ఎక్కడికి? బ్రహ్మలోకానికి. ఎందుకంటే దేవతల్లో ఏ ట్రబుల్ వచ్చినా బ్రహ్మగారు సవరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదేమిటో ఈయన బాగుందా, పోర్ట్ఫోలియో ఇచ్చో ఆఫీస్ ఇచ్చో పని లేదు, కనుక నువ్వు చేసి పని ఏం బాగలేదు, సృష్టికర్తవు నువ్వు గనక దీన్ని కొంచెం సవరించాలి. నువ్వు కలియుగం మొదలైన వచ్చినప్పుడు పాపరూప సంస్కారం ఉన్న వాళ్ళని కుప్పలు తెప్పలుగా పుట్టించి పారేస్తావు. వాళ్ళందరూ కూడా రుద్రం అవి చదువుకుంటూ కూర్చుంటే నా యమలోకానికి పని ఎక్కడా? వాళ్ళ అనుభవం నుంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి పాప బాధ లేదు, రోగ బాధ లేదు. ఇదేం చేయాలంటే కొంచెం చూశాడు బ్రహ్మగారు, ఇది ఆలోచించాల్సిన విషయమేనయ్యా. సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. మొత్తం సత్వగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం రజోగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం తమోగుణం ఉన్న ప్రమాదమే. కనుక ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఇద్దరిని సృష్టిస్తానన్నాడు. సృష్టించక్కర్లే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం పని లేదు, నట్టే పెట్టాను, వాళ్ళు పిలుస్తానన్నాడు. వాళ్ళు ఎవరంటే అవిద్య కొడుకుల్ట. ఎవరికి? అవిద్యకి. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి? పుట్టిన వాళ్ళకి అవిద్య అని ఒకడు, పాపం అని ఒకడు పేర్లు పెట్టుకుంటారా? అంటే ఇదంతా కూడా మనకి సింబాలిజం, ప్రతీకవాదం. అవిద్య కొడుకుల్ట, వాళ్ళ ఇద్దరు పేర్లు ఉన్నాయి చూడండి ఎంత బాగుంటాయో. భాష తెలియదు కనుక బాగున్నాయని పెట్టుకున్నారు పిల్లలకి. ఒకరి పేరు దుర్మేధ, ఇంకొకరి పేరు అశ్రద్ధ. చాలా బాగుంది చూడండి, దుర్మేధ అశ్రద్ధ. వాళ్ళిద్దరిని సృష్టించట, మీరిద్దరు వెళ్ళండి అన్నట్ట. పాపరూప దేవతలు వెళ్ళలేకపోయే మేము వెళ్ళగలమా అంటే ఎవడో ఒకడు సంధిస్తాడు కాస్త. మీరెంత గొప్పవాళ్ళంటే కిటికీలోంచి దూరం అంటే క్రమంగా దూరి తలుపులు కూడా తెరిచి బంట్లందరినీ తెచ్చుకురాగలరు లోపలికి, అంత గొప్పవాళ్ళు. మన గొంటి కది చెప్తారు, తలదొచ్చడానికి చోటు వస్తే ఒళ్ళంతా దూర్చిందని. అలాంటి వాళ్ళు మీరు, మీరు ప్రయత్నించండి వెళ్ళండి అంటే ఈ అశ్రద్ధ దుర్మేధ వెళ్ళి చాలా ట్రై చేసేట ఎక్కడ దూరుదామా అని ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కడో ఎవడో సంధిచ్చాడండి, దూరిపోయా నలుల్లో కలి దూరినట్టు. ఎలాగో దూరిపోయాడు. ఆ దూరిపోయి ఏం చేశారంటే స్ప్రెడ్ అయిపోయాడు వైరస్ లాగా. దూరడం ఆలస్యం, స్ప్రెడ్. అందరిలోకి దూరిపోయేట ఎవరు? ఈ దుర్మేధ అశ్రద్ధ. ఈ వీటికి అర్థాలు చెప్తాను చూడండి. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాల యందు నమ్మకం లేకపోవడం, ఇది అశ్రద్ధ. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేదు అనే నమ్మకం నాకు లేదు, ఉండుంటారు. శాస్త్రవాక్యముల యందు నమ్మకం లేదు. ఒక ఆయన మధ్యన అతను అన్నాడండి, ఏమనంటే నేను దేవుణ్ణి నమ్మనండి, చిన్నప్పుడు మా వాళ్ళకి బాగులేనప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే తీర్చలేదు కనుక దేవుణ్ణి నమ్మను, ఇది దానికి ప్రమాణం. అయిపోయిందా దేవుణ్ణి నమ్మడానికి నీ చిన్న ప్రమాణమా? భగవంతుడి ఉనికి గురించి ప్రమాణం నీ స్వానుభవం కాదు, శాస్త్రం అది. ఎక్కడంతే శాస్త్ర ప్రమాణం అంతే. శాస్త్రం చెప్పింది ఏమని? రుద్రం అనుష్ఠిస్తే బాగుపడతావు అని శాస్త్రం బోధించింది. అది నేను ఇంతవరకు పాటించారు వీళ్ళు, బాగున్నారు. శ్రద్ధతోనే తరించగలం కానీ అందులో భగవద్ విషయం, అతీంద్రియ విషయం శ్రద్ధతోనే తెలుస్తుంది, అనుభవంతో తెలియదు ఇది. కొంతమంది అంటారు కనిపిస్తే నమ్ముతానండి అని, కాదు నమ్మితే కానీ కనిపించడు. ఆయన ఏం చేస్తాం? అది ఆయన రూలు, ఇది నీ రూలు. నీ రూల్ ఆయనకి కట్టదు, ఆయన రూల్ నీకు గిట్టదు. ఇద్దరికి దూరం అలాగే ఉంది. ఏం కర్మ? ఆయనే చెప్పాడు నమ్మితే కానీ కనబడిన ఆయన అన్నాడు. అందుకే అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి అని గట్టిగా చెప్పాడు. పాజిటివ్గా చెప్పాడు, నెగిటివ్గా చెప్పాడు, అనులోమంగా విలోమంగా రెండూ చెప్పాడు. అక్కడ ఒకటి శ్రద్ధావాల్ లభతే జ్ఞానం అన్నాడు, శ్రద్ధ ఉంటే తెలుసుకోగలవన్నాడు, శ్రద్ధ లేకపోతే నశించిపోతావు జాగ్రత్త అన్నాడు. రెండూ చెప్పాడు మహానుభావుడు. బోధ ఇలాగే చేస్తారు గురువులు, అందుకే రెండూ చేశాడు ఆయన. అందుకే అశ్రద్ధగాడొచ్చి అలా చెప్తారు కానీ ఇక్కడ శివలింగం మీద పాలు పోసేస్తూ ఉంటే పాలు వేస్ట్ అవుతాయి కానీ అదేమి జ్ఞానం ఇస్తుందా, తరింపజేస్తుందా అన్నాడు. కొంతమంది అంటుంటారు ఆ శివుడికి అంత పాలు పోసే కంటే పేదలకు వెళ్ళి పాలు పెడితే చాలా బాగుంది కదండి అని. కొందరు అంటూ ఉంటారు అవును చాలా లాజికల్గా అన్నాడు కదండి అని వీడు అంటాడు. ఒకటి వాడి తర్కం ఎంత, అది ఒప్పుకోవడానికి వీడి బుద్ధి ఎంత, ఆలోచన లేదు. ప్రతివాడు మాట్లాడటమే అది వచ్చింది. నిన్న మొన్న బొడ్డూడు అనేవాడు కూడా ఋషుల ప్రశ్నలకి ప్రశ్నలు వేస్తాడే ఋషుల జ్ఞానానికి, ఎంత దుస్సాహసం ఆలోచించండి. ఇక్కడ దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే రుద్రంకి చెప్తూనే చెప్పాడు భారతంలో వృక్షస్య మూలసేకేనా శాఖా పుష్యంతి వయ్యత. శివుడికి అన్ని పాలు పోయడం ఎందుకండి? నిజంగా ఆకలి కొన్న వాళ్ళకి వెళ్ళి పోయచ్చు కదా అంటే దీనికి మంచి ఉదాహరణ చెప్పారు అన్నమయ్య, బాగా చెప్తాడు దీనికి. మొదలుండ కొనలకు మోసి నీళ్లు పోయనేల అన్నాడు ఆయన. ఒక ఆయన పాపం తెలివైన వాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేట నీళ్లు పోయాలని, పైగా దగ్గరలో నీళ్లు లేవని ఎక్కడి నుంచో ఏరు నుంచి మోసుకుని వెళ్తున్నట్టని ఇంత వెళ్ళి దేనికి పోసాడంటే కింద అంతా కూడా పరిచేసేట, నీళ్లు కింద పడకుండా జాగ్రత్తగా వెళ్ళి ఆ కొమ్మల మీద తడుపుతున్నట్టు. అక్కడ ఏంట్రా బాబు కొమ్మలకు నీళ్లు పోస్తున్నావు, కిందకు పోయాలి కదా అంటే మూర్ఖుడా, బుద్ధుందా లేదా, నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు పండు కావాలి ఆకు కావాలి, ఈ పండు ఆకు నాకు కొమ్మిస్తోందా నేలిస్తోందా, కనుక నాకు కనిపిస్తున్నది ఏమిటి, కొమ్మ నుంచే పండు కాయ వస్తాయని నాకు కనబడుతుంది, కనుక నేను కొమ్మకే పోస్తాను అన్నట్ట. మూర్ఖుడా, అక్కడ పండు కాయ కావాలంటే, కనబడే ప్రపంచంలో నీకు పండు కాయ కావాలంటే కనబడని ఈశ్వరుణ్ణి నువ్వు తృప్తిపరచాలి. అందుకే కనబడే చెట్టు నుంచి నీకు పండు కావాలంటే కనబడని మూలానికి నిలిపోయిరా, అది ఇక్కడ ఉంది, మూలం కనిపిస్తే పోస్తానని. మూలం నీకు కనిపిస్తే చెట్టు బతకదు, మూలం కనిపింపేసేది నీళ్లు పోస్తే చెట్టు బతకదు. అలాగే చాలా శక్తివంతమైంది కనుక నా గుండె ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తానంటే బతకం, అవి ఎప్పుడు రహస్యంగానే ఉంటాయి. అందుకే భగవంతుడు శక్తి ఎప్పుడు సూక్ష్మంగానే ఉంటాయి, కనుక దానికి పోయినా బాబు చెట్టు అంతా బాగుంటుంది. అందుకే విశ్వంలోంచి నీకు సత్ఫలితం కావాలి అంటే విశ్వేశ్వరుని రుద్రంతో ఆరాధించని శాస్త్రం చెప్తోంది. కానీ నువ్వున్నావే అశ్రద్ధతో దాన్ని చేసి, అశ్రద్ధ ఒక దోషం అయితే రెండవ దోషం దుర్మేధ. వాడికి మేధస్సు ఉంది, చాలా ఇంటలెక్ట్, మేధావి, లాజికల్ ఆర్గ్యుమెంట్ రీజనింగ్ అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం, దుర్మేధ. అది ఇక్కడ బుద్ధి ఉంది కానీ దుర్బుద్ధి. దుర్బుద్ధి అంటే శాస్త్రవాక్యం తెలియకపోవడం, విశ్వసించకపోవడం అశ్రద్ధ అయితే ఉన్న శాస్త్రవాక్యానికి పెడార్థాలు కల్పించి దాని కువ్యాఖ్యానాలు చేసి చేయడం దుర్మేధ. ఈ రెండిటి చేత ఇక్కడ మంత్రం చదివిస్తే అక్కడ ఫలితం వచ్చేస్తుందా ఏమిటి, ఇక్కడ పంచాక్షరి తాళం తిప్పేసినంత మాత్రం బతుకు బాగుపడుతుందా ఏమిటి అని కుతర్కం చేయడం, నమ్మకపోవడం ఒక దోషం అయితే కుతర్కంతో దూరం చేయడం దోషం. ఇవి కొంతమందికి అప్పటికే వచ్చేసి వ్యాపించిపోయి ఉంటాయి, తొలగించరా, దూరనంత వరకే కానీ దూరితే మాత్రం కొన్ని ప్రాణాంతకాలేనండి. కొన్ని వ్యాధులు వస్తే మా డాక్టర్ గారు చెప్తారు ఇంకంతేనండి, మహా అయితే 6 నెలలు అంటారు. కొన్నిటికి మాత్రం ట్రీట్మెంట్ ఉంది. అందుకే దుర్మేధ అశ్రద్ధ మొలక దశలో ఉంటే తీసేయవచ్చు, కానీ ముదిరిపోతే మాత్రం వాళ్ళు మేధావులై ప్రపంచాన్ని తినేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది మనకి, మన కుహనా మేధావులు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. దుర్మేధ అశ్రద్ధ ప్రబలిపోయిన మేధావుల చేతిలోనే మనం ప్రస్తుతం అన్ని నడుస్తున్నాయి, ఏం చేస్తాం. వీళ్ళిద్దరూ వ్యాపించిపోయారు, దానితో యమలోకం ఫుల్ అయిపోయిందిటండి మొత్తం. యముడికి ఇప్పుడు ఖాళీ లేదు, అందుకే ఆయన ఒక పని పెట్టుకుంటాట, ఒక టైం పెట్టాడు ఆయన యమఘంటికలు అని. ఒక్కొక్కరిని తీసుకొచ్చేటప్పటికల్లా చాలా కష్టంగా ఉందని ఆ టైంలో పంపిస్తాట టూరిస్ట్ బస్సులు, దాని నిండా జనాలు కుక్కేస్తాట మామూలుగా కాదు యమధంష్టికలు. అందుకే సరిగ్గా దక్షిణాయన వచ్చిన తర్వాత మనకి ఆ కార్తీక మాసాల్లో వీటిలో ఒక్కొక్కడు తెగపోతూ ఉంటాడు, వీళ్ళందరినీ కుక్కేస్తాట. మనం చూడండి, ఏదైనా వీసా కోసమో పాస్పోర్ట్ కోసం వెళితే అక్కడ క్యూ, అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడు విదేశాల్లో టిప్ టాప్గా ఉంటాడు, కానీ ఇక్కడ క్యూలో ఎండలు ఎండలో అలా పడి ఉండాల్సిందే, ఎంత మేధావైనా నరకం అనుభవిస్తాడు అక్కడ తెలుసా. బహుశా ఇలాంటి నరకాలన్నీ అనుభవిస్తే అక్కడ అనుభవించక్కర్లేదేమో, అందుకే ఇక్కడ జరిగిపోతుంటే. ఒక ఆయన అన్నాడు, భారతదేశంలో పుడితే అసలు స్వర్గమేని అంటారే కదా, మరి భారతదేశంలోనే ఎక్కువ బాధలు ఉన్నాయండి, ఎక్కడైతే అన్ని బాధలు అనుభవింపజేసి అక్కడ బాధలు లేకుండా చేస్తారేమో అనిపిస్తుంది. అన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి, ఇక్కడ ఎలాగైతే మీకు పాస్పోర్ట్ కోసం వీసాల కోసం క్యూల్లో పెట్టేస్తాడో, యముడు కూడా అంతమంది పాపాత్ములు అలా ఎండలో అలా మాడగొడతాట అక్కడ. తెలియదు మనకి, ఇక్కడ క్యూకి అలా అలల్లాడతాం, కానీ అక్కడ రెస్ట్ తీసుకుందామంటే చెట్టు నీడ కూడా ఉండదు, మధ్యలో వాటర్ ఇద్దామంటే టీలు కాఫీలు అమ్మేవాళ్ళు కూడా దొరకరు, అంత బాధ. నేను హాస్యంగా చెప్పాను కానీ శాస్త్రం ఇది కరెక్ట్ అండి. ఈ శరీరం ఉన్నప్పుడు తెలియదు కానీ ఈ శరీరంతో నవ్వుతూ చేసిన దాన్ని తర్వాత ఏడుస్తూ అనిపించక తప్పదు. ఈ శరీరం లేనప్పుడు పడి యాతన ఉందే ఆ బాధ, అసలు అటు యమలోకానికి పోయినా కొంత బాధ లేదు, ఇక్కడ ఇంకా యాతన. అలా కుక్కేస్తాట యముడు ఆ సమయంలో. ఆయన అంటట, బతుకున్నప్పుడు శివనామో విష్ణునామో చేసుకుంటే మీకు ఈ బాధ లేదు కదా అంటట. అలా ఆయన చేత అనిపించుకునే కంటే ముందే అనుకుంటే మనకు ఆ బాధ లేదండి ఇక్కడ, కానీ షెల్టర్ అయినా దొరుకుతుంది కనీసం. ఇలాగ మనకి ఈ రుద్రం ఏం చెప్తుందంటే, అది కానీ చేసుకుంటే దుర్మేధ అశ్రద్ధ వదిలివేసి, ఇది కానీ చేసుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోవు, హాయిగా ఉంటావు, ఇహలోకంలో ఐహిక ఫలాలు లభిస్తాయి, పరలోక సుఖాలు లభిస్తాయి, ఇహలోక పరలోక సుఖాలకి అతీతమైనటువంటి పారమార్థిక జ్ఞానము లభిస్తుంది ఇక్కడ. అది రుద్రం ఇచ్చిన గొప్ప ప్రయోజనం. ఇంకేం కావాలండి, జీవుడికి కావాల్సిన సర్వము ఇస్తున్నది రుద్రం, అది దీనికి ప్రత్యేకత. మరొకటి, ఈ రుద్ర నమ్మకం ద్వారా నేను చేసినటువంటి మరొక కష్టమైన లేదా పెద్దల వల్ల అనుగ్రహించిన బుద్ధి ఏమిటి అంటే, ఇది ఏదో శివుడికి సంబంధించిన మంత్రమనో విష్ణువుది కాదనో ఇలాంటి భావాలు నేను చెప్పలేదు. ఎందుకంటే కొంచెం సంస్కారం కలిగిన వారు వేదాన్ని పరిశీలిస్తే వేదం అంతా కలిపి ఒకే పరమేశ్వరుని గురించి చెప్తున్నది. కొందరికి భ్రాంతి ఉంది, పురుషోక్తం విష్ణువుది రుద్రం శివుడిది అని. కానీ మీరు ఎప్పుడైనా శివాభిషేకం చేసినప్పుడు చూడండి, పురుషోక్తం చేస్తారు, రుద్రం చేస్తారు, నమకం చేస్తారు, స్త్రీశక్తం కూడా చదువుతారు. ఏమిటి? అప్పుడు పరిశీలిస్తే తెలుస్తుంది మనకి రకరకాల దేవతల పేర్లు వినబడతాయి కానీ ఒకే ఈశ్వరుణ్ణి ఇన్ని రకాలుగా దర్శిస్తున్నామనేది వేదం ఇచ్చిన జ్ఞానం. మొత్తం అదే చెప్తుంది. ఇది వేదం అంతా కలిపి ఒకే ఈశ్వర జ్ఞానాన్ని చెప్తుంది. అయితే ఒకే ఈశ్వరుడికి ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మనందరికీ ప్రతివాడికి ఒకే శరీరం ఉంది, అంతే కదా. ఒకే శరీరం నుంచి నేను అని ఒకడే మాట్లాడతాడు. కానీ మీరు ఒక్కరా? మీలో ఎన్ని ఇంద్రియాలు లేవు? ఏ ఇంద్రియం గొప్పది? ఏ ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోతే ఆ ఇంద్రియమే గొప్పది అనిపిస్తుంది. అప్పుడు అది ఉంటే చాలయ్యా. ఒక ఆయన అంటాడు, బా ఏదైనా భరించగలం కానీ తలనొప్పి మాత్రం భరించలేమండి. ప్రస్తుతానికి తలనొప్పి వచ్చింది వాడికి, అందుకు కడుపు నొప్పి వస్తే మళ్ళీ అది కూత, దేని ప్రయోజనం దాందే. కానీ మీరు బాగా పరిశీలించండి, ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయదు, అంతా మీదేనే. ఒక ఇంద్రియం చేసినట్టు ఇంకో ఇంద్రియం చేస్తుందా? ఏం మీదే కదా. కళ్ళు పనిచేయలేదు, సరదాగా కాళ్ళతో చూసే ప్రయత్నం చేయండి, వల్ల కాదు ఇక్కడ. కనుక నేను అనబడే నీ చైతన్యంలోనే ఏ ఇంద్రియం పని దాందే అయింది. అలాగే పరమాత్మ ఈశ్వర రూపుడై ఉన్నప్పుడు ఇంద్రియ రూపాలుగా దేవతలు ఉంటారు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది తెలిస్తే ఏ ఇంద్రియం ద్వారానైనా నువ్వు ఒకే ఈశ్వరుణ్ణి చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత పుస్తకం రాశాను, దేంతో రాశా? పెన్నతో రాసి ఉంటాను, బుర్రతో ఆలోచించుంటాను, కానీ నాకు సన్మానం దేనికి చేశారు ఇక్కడ? నా భుజాలకి చేశారు ఇక్కడ. అంతేగాని ఎంత బాగా ప్రవచనం చెప్పావయ్యా అని నా గొంతు పట్టుకున్నారా? నా చెయ్యి పట్టుకున్నారు. అంటే గొంతుతో చెప్పినందుకు చేతికి సన్మానం. కానీ నేనేమనుకుంటాను, నా చెయ్యి ఏమనుకుంటుంది? దేనికి పెట్టినా నాకే అనుకుంటాం. ఇదే సర్వదేవ నమస్కారాహ కేశవం ప్రతి గచ్చను. అన్వయించుకోవాలి. ఇంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇప్పటికి ఆచార్య స్థానంలో ఉన్నామని చెప్పుకునే దుర్మేధలు కూడా బయలుదేరి భేదాలను చూపిస్తున్నారు. ఇలాంటి భేదాన్ని వేదజ్ఞానంతోనే మనం కొట్టాలని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. అందుకే మీకు ఇందులో అనేక మంత్రాలకి క్లిష్టపరమైన అర్థాలు చెప్పాం. ఉదాహరణకు దొంగల పేర్లున్నాయి ఇక్కడ, స్థేనానాంపతే నమః. అక్కడ నేను క్లిష్టపరమైన అర్థం చెప్పడం జరిగింది. ఉతైనం గోప అదృశ్యన్న అదృశ్యన్ ఉదహార్య అనే దానికి కూడా ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న పరమాత్మ ఆవులు పాలు అమ్ముకుంటూ నీళ్లు పట్టుకుని తిరిగి తిరుగుతున్నాడు, గోపకలతో కూడా ఆడుకున్నాడయ్యా ఆయన గోపాలకృష్ణుడు అర్థం కూడా చెప్పాను అక్కడ. దూరాన్వయం కాదు, దురన్వయం అంతకంటే కాదు. శాస్త్రమైనటువంటి లేకపోతే నిగమ కల్పతరో గళితం ఫలమని ఎందుకంటారు? ఆ విధమైన అర్థాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చోరులు చెప్పినప్పుడు పెద్ద చోరుడు ఎవడయ్యా అంటే కృష్ణుడు. జార చోర మేరు ధీర సాధు జన మందార అని అని కీర్తన. ఓ జారుడా ఓ చోరుడా అంటారు, భలే భలే అంటట. అదేమిటండి ఇక్కడ? అందుకే ఇక్కడ దొంగల నాయకుడికి నమస్కారం, ఆయన మించిన దొంగల నాయకుడు ఉంటాడండి. అందుకే దొంగల నాయకుడు అంత పనిచేస్తాడు. చిన్న కథ చెప్పడం జరిగింది మీకు, ఇంత రెండు కథలు చెప్పాను ఇక్కడ దొంగల నాయకుడు అయినటువంటి శివుడి గురించి. ఆ కథలు ముఖ్యం కనుక చెప్తాను ఎలా చూడాలని. దొంగల్లో కూడా శివుడు ఉంటాడంటే ఉంటాడు, ఎలా ఉంటాడో చూడండి. ఒక కాలనీ ఒకటి ఉంది. ఇది జరిగిన కథలు రెండు, నేను రాసినవి జరిగినవి. ఎవరికి జరిగిందో వాళ్ళు చెప్పినవి నేను రాశాను ఇక్కడ. లేనిది రాయలేదు ఇక్కడ. టాటాలు ఇందులో లేవు, టాటాలు లేవు, ఉన్నదే చెప్పాను ఇక్కడ. ఏమిటంటే ఒక ఊరికి దూరంగా కట్టిన కాలనీ అది. ఆ కాలనీలో అందరూ హాయిగా ఉన్నారు. అక్కడికి దొంగలు వచ్చారట, పట్టపగులు. మొదట ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగా వాళ్ళు కత్తులు చూపిస్తూ ఇంట్లో ఉన్న దోచుకుపోతున్నారు. ఈ న్యూసు ఆ చివరింటి వాడికి తెలిసిపోయింది. ఇంకా వాడు ప్రయత్నిస్తున్నాడు తలుపులకు తాళాలు వేసుకోవడం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉన్న తాళాలు పగలగొట్టి కూడా లోపలికి వస్తున్నారు న్యూస్ వచ్చింది. ఇంకా బాధపడ్డాడండి. చిత్రం ఏంటంటే అక్కడ వరకు వచ్చినాడు దొంగలు, ఆ ఇంటికి వచ్చినప్పటికి రాలేదట, వెనక్కి వెళ్ళి ఇక్కడ. ఎందుకంటే అతడు చెప్పిన అనుభవం ఏంటంటే మా ఇంట్లో రోజు రుద్రాభిషేకం చేసుకుంటాం. ఇది ఆలోచించండి, మీకు శుభాలు ఇవ్వడమే కాకుండా మీ పాపం కొద్దీ మిమ్మల్ని బాధించడానికి వచ్చేవాడికి కూడా బాధించే బుద్ధి తీసేస్తాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. సర్వబుద్ధి శాసకుడు ఈశ్వరుడు, అది ఇందులో ఉన్న రహస్యం. ఇంకో కథ జరిగిన చెప్తున్నారు. ఒక ఇంట్లో కృష్ణ భక్తులు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా. ఆ ఇంట్లో దొంగ వచ్చేట, ఆ తల్లిని పిల్లని కూడా కట్టేసి, ఇంట్లో వాళ్ళు లేరు, కత్తి చూపించి ఇంట్లో ఉన్న డబ్బంతా ఇమ్మన్నట. ఇచ్చినప్పుడు తాళాలు నీ బొడ్లోనే ఉంచాను కదా ఇచ్చేయి అన్నట్టు ఆ పిల్లతో తల్లి. అమ్మా ఇచ్చేసినా పొడి చేస్తాడేమో అని. కృష్ణాకృష్ణ అనుకోవే పొడవడు అన్నది నా తల్లి. నిజంగా జరిగిందండి సంఘటన. కృష్ణాకృష్ణ అనుకోవే పొడవడు అంటే కృష్ణాకృష్ణ అనుకుంటే పొడవడా? పొడవడు, అన్నీ ఇస్తాడు అని కూడా అందట తల్లి. వెంటనే వాడన్నాడు, కృష్ణాకృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట. తప్పకుండా ఇస్తాడందట తల్లి. వెంటనే కత్తి మడిచి నేను కృష్ణాకృష్ణ అనుకుంటానని కట్టు విప్పి వెళ్ళిపోయాడు ఆయన. జరిగిన ఘట్టం. మరి దొంగల నాయకుడైన కృష్ణుడు అక్కడ చోరా ఆయన దొంగలకి స్థేనానాంపతి హేనమా స్థాయునాంపతి హేనమా ఉందా లేదా చూడండి. అందుకు ఇవన్నిటికీ లౌకికమైన అర్థములు చెప్పవద్దు, పరమార్థమైన మోక్షార్థమే చెప్పవలను అని ఎవరైనా అంటే మాత్రం వారికి నమస్కారం చేసి అన్నర్థాలు మీరు తీసుకోండి, తప్పేం లేదు. అర్థమే కాదు, ఎందుకంటే ఇంత వేదాంతం చెప్పిన వాడు ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది ఇంట్లో దొంగలు పడ్డారని, మిగిలిన విషయం తర్వాత చెప్పుకుందామని ముసుగు వెళ్తాడే లేదా చెప్పండి. ఇక్కడ మనం ఉన్న స్థితి ఏమిటి, మాట్లాడుతున్న స్థితి ఏమిటి. అందుకే ఈశ్వరుడికి తెలుసు, పిల్లవాడు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి నాడు ఏడుస్తూ ఉంటే నీకు చాక్లెట్లు ఇవన్నీ అక్కర్లేదు నాయన, నువ్వు సంపాదించవలసింది చాలా ఉన్నది జ్ఞానము అని తల్లిదండ్రులు చెప్పరు. జ్ఞానము ఇస్తూనే చాక్లెట్ ఇస్తారు అక్కడ, అంతేగాని చాక్లెట్లు తింటూనే కలకాలం వర్ధులు నాయన అని దీవించను దీవించరు. అందుకే మన రుద్రుడు ఏం చేస్తాడంటే, రుద్రం చదివితే లౌకికమైన ఫలితాలు అన్నీ ఇస్తూ చూసావుగా బాగున్నాయి కదా, ఇవన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కదా, ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కనుక కొన్నాళ్ళకి నీ అనుభవం వైరాగ్యాన్ని ఇస్తుంది. ఇది చూడండి, ధర్మబద్ధంగా అనుభవిస్తే కొన్నాళ్ళకి వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యం నాపై ప్రేమనిస్తుంది, ఆ ప్రేమ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ జ్ఞానం నీకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ఆ క్రమమే ఈ రుద్ర నమక వైభవంలో చెప్పబడింది. కనుక ఆ విధంగా ఇహము పరము పరమార్థము మూడు ఇవ్వగలిగేటువంటి రుద్ర నమకమంతర రాశిలో సర్వ వేద వేదాంత శాస్త్ర రాశి అంతా దాగి ఉన్నది. కనుక ఇది సంపూర్ణమైన శాస్త్రముగా చెప్పబడుతున్నది. దాన్ని వ్రాయడం వల్ల నేను తరించే అవకాశం నాకు ఉంది గనక నా తారణ కోసం మళ్ళీ రాయడం అనే పని పెట్టుకుని దిద్దడం అనే పని పెట్టుకుని దీనికి పుస్తక రూపం కల్పన చేశాను. పైగా వింటూ క్యాసెట్ వింటూ రాయడం ఎంత బాధో నాకు తెలుసు, కష్టమో నాకు తెలుసు, కానీ కష్టపడ్డమే సాధన. తపస్సు అంటే కష్టపడ్డం, మరొకటి కాదు. ఒళ్ళు వంచడమే తపస్సు, ఒళ్ళు వంచాలి, కష్టపడాలి. తాను స్వయంగా ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ, అది ఒక ప్రైవేట్ బ్యాంకులో చేస్తున్నప్పుడు ఎన్ని రకాల అవస్థలుంటాయో అన్ని అనుభవిస్తూ కూడా ఎప్పటి నుంచో నా ప్రవచనాలని వినడం, వాటిని పుస్తకాలకు రాయడం అలవాటు ఉన్న ఆవిడ గనక ఆవిడికి పనప్పు చెప్పం. చెప్పడమే కాదు, సాధ్యమైన తొందరగా ఇచ్చేయమ్మా అని కూడా అన్నాం. ఎంత తపన పడ్డారో, 4-5 నెలలు పట్టిందండి, ఆలస్యమైందండి అన్నది ఆ తల్లి. 4-5 నెలల్లోనే రాసావా తల్లి అని దండం పెట్టాం మేము. సామాన్యమైన విషయం కాదండి, అదంతా వింటూ యథాతథంగా రాయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ తల్లి కూడా ఒక సద్గురువుల ద్వారా శ్రీవిద్యోపాసన పొంది సాధన చేసుకుంటున్నటువంటి తల్లి గనక అమ్మ అనుగ్రహం చేత ఈ విషయమంతా గ్రహించగలిగింది. పైగా ఎన్నో విషయాలు మనం చెప్తాం, మీరు బాగా చెప్పారండి అనేవాళ్ళు ఉంటారు, కానీ అందులో ఏది బాగుందో చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు మన హృదయంలో ఏది బాగుంది అనిపించిందో అదే చెప్పారంటే వాళ్ళని సహృదయులు అని అంటారు, లైక్ మైండెడ్ అంటే అది. అలాంటి సహృదయ శ్రోత ఆవిడ. అటువంటి ఆ తల్లి ఇంత రాసిన తర్వాత ఆశ్చర్యపోతూనే దాన్ని సవరించి ప్రింటింగ్కి ఇచ్చి అదంతా అయితే దీన్ని ప్రింట్ చేయడం మరో కష్టం అండి. ఎందుకంటే మనకు టెక్నాలజీ చాలా పెరిగిపోయాయి, దానివల్ల తప్పులు చాలా పెరిగిపోయాయి. ఇదివరకు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందని రోజుల్లో వచ్చిన పుస్తకాల్లో కనబడిన తప్పులు, టెక్నాలజీ వల్ల చాలా తప్పులు వస్తున్నాయి. ఎందుకంటే అందరూ ఎలా తయారయ్యారంటే ఎంత వేగం ఫలితం సంపాదిస్తామా అని, అంతేగాని ఎంత శ్రద్ధగా చేస్తామని చేయడం చాలా కష్టం. అంతేకాదు ఈ పుస్తకం పని చేయిస్తూ కూడా మాకు ఇదే పని ఏంటండి, ఇది ఒక్కడే చేస్తూ ఉండడానికి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పుస్తకానికి పనిచేయడం ఒక యజ్ఞం చేయడం లాంటిది, ఇది తెలుసుకోవాలి. సామాన్య దృష్టి కాదు, అలాంటి యజ్ఞం చేసిన వాళ్ళు నాకు ఉన్నారు, మిత్రులు. బయట ఎక్కడో డీటీపీ చేయించి అవన్నీ ఒకచోట సమకూర్చి వాళ్ళు చేసిన తప్పులన్నీ మరొకరి చేత ప్రూఫ్ రీడింగ్ చేయించి అక్కడ వాళ్ళ ప్రూఫ్ రీడర్స్ వదిలేసిన తప్పులు తగిలించిన తప్పులు కూడా మళ్ళీ దిద్దుకుంటూ జాగ్రత్త చేస్తూ దీనంతటిని ఒక దగ్గర పెట్టి జాగ్రత్త సమకూర్చిన మిత్రుడు ఒకడున్నాడు. ఆ మిత్రుడు ఋషిపీఠానికి కూడా లేఅవుట్ డిజైన్ చేస్తూ దానికి అందమైన రూపకల్పన చేసిన మిత్రుడు. ఆయన విజయవాడలో ఉంటారు, ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నారు, శ్రీరాము గారు. ఆయన అందరినీ కలవమని చూపించాడు, పి రాము గారు. ఆయన ఈ పుస్తకం ఈ విధంగా రూపకల్పన జరగడంలో ప్రధానమైన బాధ్యత వహించారు. దాని యొక్క పేజ్ మేకప్ కానీ, అలైన్మెంట్ కానీ, డిజైన్ కానీ, ఇవి దీనికి తోడు ప్రూఫ్ రీడింగ్ అంటే పగలు రాత్రి కూడా నిద్రాహారాలు మాని, తనకి సంస్కృత భాష రాకపోయినా ఈ మాట అన్నందుకు మన్నించాలి. నేను కొందరు సంస్కృత పండితులు కూడా దిద్దమనిచ్చాను, వాళ్ళు మరికొన్ని కొత్త తప్పులు చేసి నాకు ఇచ్చారు. అంటే భాష తెలియడం వేరు, ప్రూఫ్ రీడింగ్ చేయడం వేరని అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగి అతడి చేతే జాగ్రత్తగా చేయించి మళ్ళీ చూస్తూ నాకు ప్రూఫ్ రీడింగ్ రాదు, నానా అవస్థలు పడి మొత్తానికి తప్పులు లేకుండా తేవాలని పడ్డ తపన, అతడు ప్రతిదానికి తీసుకునే శ్రద్ధ ఆయన ఇక్కడికి రాలేదు. కానీ ప్రత్యక్షంగా అతడు కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత నాకుంది, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. శ్రీ తుంబలి శివాజీ అని ఋషిపీఠానికి సబ్ ఎడిటరు, ప్రూఫ్ రీడర్ అతను. ఆయన హైదరాబాద్లో ఋషిపీఠం పత్రికలో ఉద్యోగి ఆయన. ఆయన అలాగే ఋషిపీఠం ప్రతి నెలా సవరిస్తూ దిద్దుతూ ఉన్నటువంటి, ప్రతి పుస్తకానికి ఇదే బాధ్యత వహిస్తున్నటువంటి రాము గారు. ఈ పుస్తకానికి కాదు, ప్రతి పుస్తకానికి. దీనికి ముందు వచ్చిన యేషధర్మ సనాతన కూడా పూర్తిగా ఆయన బాధ్యత వహించి తయారు చేశారు. ఇది మెచ్చుకోవాల్సింది. యశధర్మ సనాతనం గురించి కూడా చెప్పాలి. ఇది నేను 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఈనాడు పత్రికలో రాయడం జరిగింది, ఆధ్యాత్మిక రచనలు. అయితే ఇది కేవలం వృద్ధుల కోసం రాయలేదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, మా ఈనాడు పత్రిక ఇన్నాళ్ళు ఆధ్యాత్మిక దూరంగా ఉందండి, ఇప్పుడు మేము ఆధ్యాత్మికత మీద మేము కూడా కొన్ని వ్యాసాలు వేయాలని అనుకుంటున్నాం, మీరు టీవీ ద్వారా చెప్తున్న వాటికి మాకు కొన్ని స్పందనలు వస్తున్నాయి కనుక మీరు రాయగలరేమో అనిపిస్తుంది, మీరు ఒక 10 పదకొండు రాసిస్తే అవి మా పత్రికలో వేయడానికి అనువైన అనిపిస్తే అప్పుడు వేస్తామని పరీక్ష పెట్టారు. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలో మన సంస్కృతి తెలియడం చాలా మంచిది అనుకుని, అసలు నాస్తికుడికి కూడా భారతీయ సంస్కృతి గొప్పది అనిపించేలా రాయాలి అనే తపనతో ఒక 12 ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాళ్ళది సీరియల్గా వేశారు, ప్రతిరోజు వేశారు, అప్పటి నుంచి నన్ను రాయమన్నారు. దానితో అనేక మంది పెద్దలు ఈ దేశంలో అన్ని వైపుల నుంచి రాయడం మొదలుపెట్టారు. ఏ విధంగా మన సంస్కృతిని చెప్పాలి అనేది దీని ద్వారా తెలుసుకుని వాళ్ళ విజ్ఞానం నా ధోరణిలో వాళ్ళందరూ చెప్పారు. అందుకు నా చిన్న మాట ఆ మహాత్ముల్ని కదిలించినందుకు నేను తృప్తిపడి అనేక మంది రాయడం మొదలెట్టాక నేను నాకున్న ఇతర కార్యక్రమాల హడావిడి వల్ల తగ్గించడం జరిగింది. కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో మీరు ఎక్కువ రాయాలి అని అడిగితే ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు నేను రాయడం జరిగింది. అలా కొన్ని 100లు రాయడం జరిగింది. అలాగే నది అనే మరొక పత్రిక, ఇవేవి ఆధ్యాత్మిక పత్రికలు కావు, అదొక ప్రయోజనం. ఆధ్యాత్మిక పత్రికలు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వాళ్ళే చదువుతారు, కానీ అన్ని చదివే వాళ్ళ చేత కూడా ఆధ్యాత్మిక సంబంధించి చదివించాలి, అది మహాకష్టం. అది అందుకు నది అనేటువంటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి పత్రిక, దానిలో రాయడం రాయమని వాళ్ళు కోరుకుంటే ప్రతి నెలా రాయడం జరిగింది. దాని పేరు సనాతనం అనే శీర్షికతో మన సనాతన ధర్మం గురించి పరిచయం. ఏమీ తెలియని సామాన్యులకి, ముఖ్యంగా నేటి యువతకి, ముఖ్యంగా దుర్మేధ అశ్రద్ధ కలవారికి, వారి చేత శ్రద్ధ కలిగించాలని తాపత్రయంతో వ్యాసాలన్నీ రాస్తే అది చూసి అనేక మంది ఆత్మీయులు కొన్ని ఓళ్ళకెళ్తే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ పేపర్ల మీద అంటించుకుని పుస్తకంగా తీసుకుని నా చేత సంతకం పెట్టించుకున్న వాళ్ళు కొందరైతే, ఇంగ్లీష్లో హిందీలో వీటిని ట్రాన్స్లేట్ చేయించుకున్న వాళ్ళు కొందరు, హిందీలో దీన్ని అనువదిస్తే ఒక హిందీ పత్రికలో సీరియల్గా వేశారు. ఇన్ని భాషల్లో ఇది ఆదరింపబడుతుంది ఈ ఆర్టికల్స్, మన వాళ్ళకి పుస్తక రూపంలో ఇస్తే చాలా పనికొస్తుందని ఆలోచన కలిగితే సద్గురు శివానందమూర్తి గారు, నేను ఏ గ్రంథరచన చేసినా వారి మౌన ప్రేరణ నాకు అందుతోంది కనుకే చేస్తున్నాననే స్పృహ నాకున్నది. కొన్ని పుస్తకాలకి నేను ఆయన చేత ముందు మాటలు రాయించలేదు, అసలు కొన్ని పుస్తకాలకి నేను పండితుల చేత ముందు మాటలు రాయించను. అంటే నా పండితుల మీద గౌరవం లేక కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఒకటి. రెండు, వాళ్ళ అభిప్రాయాలు రాసిన తర్వాత ప్రజలకి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఏర్పడినివ్వకుండా చేసిన వాళ్ళని అవుతానేమో అని ఒక భయం. ఈ రెండింటి కారణం చేత నేను వెనకడుగు వేయడం జరిగింది. అయితే కొందరు పండితులకు మాత్రం నేను రచించిన పద్య గ్రంథాలు ఇవి ఇచ్చాను, ఎందుకంటే తప్పులు ఉంటే దిద్దండి అని. అయితే వాళ్ళు దిద్దడమే కాకుండా ఆనందంతో అభిప్రాయం రాస్తే అవి అక్షతల్లా స్వీకరించి వాటిని ముద్రించడం కూడా జరిగింది. అలా జరిగే కానీ నేను విష్ణు విద్యకు కానీ రుద్ర నమక వైభవానికి కానీ ఎవరి చేత అభిప్రాయాలు రాయించలేదు. గురువుగారి చేత ఆశీర్వచనం రాయించే అలవాటు నాకుంది, కానీ గురువుగారికి ఉన్న వయస్సు దృష్ట్యా ఆయన అడిగితే తప్పకుండా రాస్తారు, అందుకే ఆయన చేత రాయించలేదు. ఎందుకంటే ఆయన శ్రమ అవుతుంది, వాడిని శ్రమ పెట్టకూడదు అనే భావంతో నేను కొన్నిటికి రాయించలేదు. కానీ యశధర్మ సనాతనకి మాత్రం ఇది అందరికీ కావాలి అనే ఆయన ఉద్దేశం కనుక ఆయన ఆశీర్వచనం ఇందులో ఉంది. ఆయన అన్నారు, ఈ పుస్తకం ప్రతివాడి ఇంట్లో ఉండాలని, ఆయన ప్రతివాడు ఇందులో అక్కడక్కడ ఆర్టికల్స్ చదివినా బాగుంటుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ అంత గురుస్థానంలోనే గౌరవించే మరొక వ్యక్తి శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆ మహానుభావులు కూడా ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం పరిశీలించి ఆయన దీన్ని యశధర్మ సనాతనకు అభిప్రాయం రచించడమే కాకుండా హిందూయిజం గురించి కోర్సు చేయాలి అని ఐపీఎస్ అరవిందరావు గారు భావించినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేస్తూ అందులో యశధర్మ సనాతనం కూడా ఒకటి అన్నారు ఆయన. అది నాకు ఇంకా భయపెట్టింది. అయితే నేను మళ్ళీ ఆ గురువుల స్థానంలో భావించే మరో ఇద్దరు గురువులు నాకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నేను కూర్చొని చదువుకోలేదు, కానీ వారి మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వాళ్ళపై గురుభావాన్నే గౌరవం అంటారు, అంతే కదా, తప్పు కాదు కదా నేను చెప్పింది. గురుభావమే గౌరవం గనక అలాంటి గౌరవం కలిగిన మహాత్ములు, నేను ఇక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా వారి ఆశీర్వచనాల వల్ల ఉపన్యాసానికి తేజస్సు వస్తుంది. అలాంటి ఆశీర్వచనాలు నాకు మొదటి నుండి ఇస్తున్నటువంటి మహాత్ములు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడ చెప్తున్నా కొంతకాలం అన్నీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని అంతేవాసిగా ఉంటూ అధ్యయనం చేయాలని కోరిక నాకున్నది. ఇక్కడ తీరుతుందా లేదా పక్కన పెట్టి కోరిక మాత్రం నాకున్నది, సంస్కారం పొందవచ్చు వారి ద్వారా అని. అటువంటి మహాత్ములు వారు, పైగా నాపై పుత్రవాత్సల్యం, కేవలం తాను గొప్ప జ్ఞాని అయినప్పటికీ కేవల పుత్రవాత్సల్యంతో తాను సభలకొచ్చి ఈ పిల్లవాడిని ప్రోత్సహించాలి అని మాట్లాడుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మహాత్ములు ఇక్కడ శలాక రఘునాథ్ శర్మ గారు. ఇక ఒక్క వ్యక్తి గురించి చెప్తే నాకు మాట రాదు. ఆయన నాకు స్నేహితులో తెలియదు, అనేక కోణాల్లో ఆయన చెప్తే ఒప్పుకోరు, కానీ గురువు కూడా నాకు. ఆయన సంస్కారాన్ని నేను నేర్చుకుని ఓహో ఇలా ఉండాలన్నమాట అని నాకు నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సభా సరస్వతి ముందు దాచక్కర్లేదు కనుక చెప్తున్నాను. అలాగా ఒకవైపు స్నేహం, ఒకవైపు గురుభావం, ఒకవైపు సోదరభావం, ఒకవైపు మూర్తీభవించిన సాత్వికత, అటువంటి వారు డాక్టర్ నారాయణరావు గారు. వారి ఆ భావన నేను ఇక్కడ ఉన్నదిన్నట్టు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ నేను వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారిని తీసుకురావడం కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్లకు ఒక స్ఫూర్తి కలగాలి, అది ముఖ్యంగా. ఎందుకంటే సాంకేతిక రంగంలో వెళ్ళామని, లేకపోతే ఇంగ్లీష్ చదువుకుని ఏదో చిన్న ఉద్యోగం రాగానే మన సంస్కృతం అనే ట్రాష్ అనేటువంటి ఈ రోజుల్లో, ఆనాడే 1960లోనే అరవయవ దశకంలోనే ఆయన ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో గొప్ప విజ్ఞానిగా క్వాలిఫికేషన్ ఉన్న మహాత్ముడు. కెనడాలో చేరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఆయన అధ్యయనం చేసి అక్కడ విజ్ఞానిగా ఉంటూ అక్కడ తాను చదువుకుని అక్కడ గౌరవాన్ని పొందుతూ ఉంటూ కూడా ఈ దేశం మీద మమకారంతో వచ్చి తన విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థల్లో కూడా తన విజ్ఞానాన్ని ధారపోసి ఈనాడు సాంకేతిక రంగంలో అద్భుతమైన కృషి చేసి ఎందరినో ఐటీలో ప్రవీణుల్ని చేసినటువంటి ఆయన, ఐటీ అధ్యాపకులు కూడా. ఇంత ఉంటూ ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి రుద్రము, పురుషసూక్తము, శ్రీసూక్తం అని నేర్చుకున్నారు. తెలుసా మీకు? నేర్చుకోవడమే కాదు, ఆయన పేరు వ్యాకరణం. వేదానికి వ్యాకరణం ఉంటేనే బలంట, అందుకే సామవేదం వారికి వ్యాకరణం వారు తోడయ్యారు ఇక్కడ. లేకపోతే ఎక్కడొస్తుంది ఈ మహానుభావులు? పైగా ఈయన తాను అధ్యయనం చేసి సంపూర్ణంగా తెలుసుకోలేకపోయినా వేదాన్ని అధ్యయనం చేయడం చాలా గొప్ప మాట. ఆయన ఒక మాట అన్నారు నాతో, ఇప్పటికీ గుర్తొస్తుంది, అంతరించిపోతున్న క్రూర మృగాలని కూడా కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వృక్షజాతుల్ని కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వేద విద్యల్ని కాపాడుకోవట్లేదన్నారు. ఇది మొత్తం ప్రభుత్వానికి ఒక సవాల్, ప్రపంచానికి ఒక సవాల్, అంత గొప్ప మాట అన్నారు ఆయన. అందుకే ఆయన చేసింది ఏంటంటే శ్రీశైలంలో శ్రీదేవి వేద విద్యాలయానికి ఆయన తన ద్రవ్యంలో చాలా భాగం ధార పోశారు, పోస్తున్నారు. ఆ వేద విద్యాలయ నిర్వహణలో ప్రధానమైన బాధ్యత వహించి నడిపిస్తున్నారు. వారికి తోడుగా అగ్నికి ఆజ్యమనండి, వాయువైనండి మా సుదర్శనం గారు ఇక్కడే ఉన్నారు, ఏం తెలియకుండా కూర్చుని ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళని మహాత్ములు వచ్చారు ఈ రోజు, నేను చెప్పకపోతే చాలా దోషం. వీరందరూ కలిసి అక్కడ వేదాధ్యయనం చేయడమే కాకుండా మొన్న ఆ మధ్య రుద్రయాగం, చండీ యాగం చేశారు. యజ్ఞాలు చేస్తే వాతావరణంలో గొప్ప మార్పు వస్తుంది, మంచి భావాలు జరుగుతాయి అని అనేక మంది సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఆ అవునట, ఇదంతా చాదస్తమండి అనేవాళ్ళు ఇప్పటికి ఉన్నారు. కాదయ్యా, ఇది సైన్స్ అని రుజువు చేస్తూ పర్యావరణ విజ్ఞానంలో ప్రవీణులైనటువంటి డాక్టర్ నారాయణ గారు ఇక్కడ వచ్చారు. వారు ఆయన ఒకసారి ఏమని చెప్తున్నారు, వీరు ఒక ప్రయోగం చేశారండి. శ్రీశైలంలో యాగం జరిగితే అక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరినీ రప్పించి ఆ పొగని వాటన్నిటి కూడా ఆయన సేకరించి ఆ మిషనరీతో పరిశీలించి యజ్ఞం వల్ల జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో అద్భుతమైన ఆర్టికల్ రాశారు ఇంగ్లీష్లో. వ్రాయడమే కాదు, ఈ మధ్య ఒక సాంకేతికమైన సైంటిఫిక్ సమావేశంలో దాన్ని ఆయన ఆ పేపర్ని సబ్మిట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి మహాత్ములు ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇలాంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. పైగా ఇక్కడికి ఈరోజు ఇక్కడ రాకపోయినా ఋషిపీఠం ప్రారంభింపబడి ఇలా నడుస్తున్నది అంటే నేను మర్చిపోలేని వ్యక్తి నాకు స్నేహితుడు శ్రీ ఉపద్రష్ట శివప్రసాద్. ఆ పేరు చెప్తే శివుడు వింటాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నిజంగా శివప్రసాదమే ఆయన నాకు స్నేహం. ఇంత అందమైన కవర్ పేజీని భావన చేశాడు అతను. ఆ చెట్టు కింద ఓడలు, ఈ జ్ఞానవృక్షం అనేక శాఖలతో ఉందనే భావాన్ని ఆయన తీసుకుని ఈ గ్రంథంలో సనాతన ధర్మ అనే పుస్తకానికి అంత చక్కటి కవర్ పేజ్ డిజైన్ చేశాడు. ఇక రుద్రుడు అంటే సూర్యభగవానుడు రూపంలో కనబడుతున్న పరమేశ్వరుడే అని, సంకర్షణ స్వరూపం యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రోదేవత అనే భావం పుస్తకంలో రాస్తే కేవలం భక్తితో గ్రహించి దానికి ఇంత అందమైన రూపకల్పన చేశాడు ఆయన. ఆయన ఇంత అందంగా డిజైన్ చేసి ఈ పుస్తకం మంచి క్వాలిటీ ప్రింటింగ్ రావడం కోసం ఆయన తపన పడి, ఆయనకి ఏమీ లేదు, ఈ గ్రంథాలు చక్కగా అందివ్వాలి, విష్ణు విద్యాలుగా చేశాడు ఆయన. ఆయన అలా కృషి చేస్తుంటే నేనే ఆయన అని సాటా ధీట అని పోటీ పడి ఎవరి పనిచేశారో తెలియనివ్వకుండా అద్భుతంగా పనిచేసినటువంటి వారు మళ్ళీ మా పి రాము గారే. ఇటువంటి ఇంతమంది స్నేహితుల బలం, ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది మహాత్ముల యొక్క దీవెన, ఈ రోజు నన్ను దీవించడానికి ఎంతమంది వేద పండితులు వచ్చారు, వారందరికీ నాపై ఆత్మీయత వాత్సల్యం ఇలా ఉన్నది. కనుకనే మా నాన్నగారు ఆశీర్వచన బలం ఒకవైపు అయితే నేను మర్చిపోలేనిది, చెప్పుకోకపోతే మహాపాపం. కానీ చిట్ట చివరికి ఈశ్వర స్మరణ గట్టిగా చేయాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు శ్లోకం నేర్పారు, మహాదేవ 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 దయానిదే భవానేవ 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 గతిర్మమ. అప్పటి నుంచి మహాదేవ నామం అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా నేను మద్రాసు చేరాక మా గురువుగారు ఇక్కడ గురువు అనుమతితో వీరభద్ర మహాదేవ్ గారు దొరికారు నాకు. ఆయన దీక్షానామం మహాదేవానందనాథ. ఆయన నామానాన్ని నేను వింటూ ఉంటే నన్ను స్వయంగా పిలిచి ప్రేరణ కల్పించి శ్రీ విద్యలో ప్రవేశింపజేసిన మహాత్ములు ఆయన. చిత్రం ఆయనకు నాపై ఎంత వాత్సల్యం ఏంటంటే, నేను ఇది కాశీలో చెప్తున్నప్పుడు ఆ సభకు వచ్చి విన్నారు ఆయన. బెంగుళూరులో చెప్తూ ఉంటే ఆ మహానుభావుడు 80 ఏళ్ల వయసు దాటినటువంటి మహాత్ములు ఆయన అన్నీ తెలిసిన ఆయన శ్రోతృస్థానంలో వచ్చి కూర్చున్నారాయన. కూర్చుని వింటూ తల ఊపుతూ నవ్వేవారు. ఆయన నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుంది, బ్రహ్మవేత్త నవ్వితే ఇలా ఉంటుంది అనిపిస్తుంది ఆయన. అందుకే వీరారాధ్య విరాట్ రూప అన్నప్పుడు ఆ వీరారాధ్య అన్న వీరులు మా వీరభద్ర మహాదేవ్ గారే అనిపించింది మాకు. ఆయనపై కలిగిన భావాలన్నీ కూడా నేను ఇందులో అష్టకంగా రాసుకుని ఇందులో శ్లోకాలు కూడా రాసుకోవడం జరిగింది. ఇలాంటి ఎందరో గురు పరంపర, మిత్ర పరంపర, స్నేహ పరంపర ఎంత కలిస్తే ఈ పుస్తకం తయారవ్వడం తేలిక కాదే చెప్పండి. కనుక నాదంటూ ఏమీ లేదు. ఇక్కడ నన్ను ఒక నిమిత్తంగా చేసుకుని ఇందరిని సహకరింపజేసి తుమ్మి పువ్వును కూడా నెత్తిని పెట్టుకునే పరమాత్మ నాకు ఈ గౌరవాన్ని కల్పించాడు, ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజంగా అనికేత అన్నట్లుగా ఏమున్నా లేకపోయినా ఒక చోటంటూ లేకుండా తిరుగుతూ ఉన్నాను నేను. అందుకే పరమహంసను కాకపోయినా పరితహ వ్రజతీతి పరివ్రాజక అదైపే ఇలా తిరుగుతున్న నాకు అన్నీ నావే అయినప్పటికీ కూడా అన్నీ నావే అన్న గోపాలకృష్ణ గారి మాట నిజమే. రాజమండ్రి అంటే ఆత్మీయము అనే మాట నిజమే, ఒప్పుకోక తప్పదు. నాకు ఆత్మీయులు చాలామంది ఇక్కడ ఉన్నారు. రాజమండ్రి కాకినాడ హైదరాబాదు దృష్టితో ఆలోచిస్తే ఒకే ఊరు నాకు. అవునా లేదా? నేను హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలో వచ్చాను కాకినాడ నుంచి. కనుక రెండు దూరం కాదు. కాకినాడ వారికి నేనంటే ఎంతో ఆత్మీయత. అందుకే కాకినాడ కార్యనిర్వాహకురాలు మహాత్మునులు శేషకుమార్ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా కాకినాడ నుంచి అనేక ఆత్మీయులు వచ్చారు. అయితే నేను కాకినాడ నుంచో వచ్చారు అనుకున్నానండి. వరంగల్ నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, బెజవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇంతమంది ఆత్మీయ బలం. అదిగో తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇంతమంది ఆత్మీయులు నా కోసం వచ్చారు అంటే ఇంతమంది ఆత్మీయుల మధ్య చేసుకున్న ఒక శివ కైంకర్యం ఈరోజు. ఇదొక పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవంగా నేను భావిస్తున్నాను. ఒక పండగ ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగింది. పైగా ఆత్మీయుల మధ్య చేసుకున్న పండగలో వీరు నేను అనే టెన్షన్లు ఏవి ఉండవు. అందరూ మనవాళ్లే, అంత అందరూ మనవాళ్లే అనే చోటు ఎంచుకుని ఇక్కడ జరుపుకున్నాం. అలాగే అనపర్తి లాంటి సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు ఇక్కడున్నారు. ఇక మహాపండితులు కూర్చుని చెప్తున్న ప్రతి మాటకి వాళ్ళ తల ఊపుతూ ఆమోద రూపమైన అంగీకార రూపమైన ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. ఇలా సభ ముందు ఉన్న సరస్వతికి, సభపై నాకు ఇరుప్రక్కల కాపు కాస్తున్న సరస్వతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ శివ సరస్వతి చరణారవిందార్పణమస్తు.